శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము ఆత్మతోను సత్యముతో ఆరాధించుట అనగానేమి. మూలవాక్యము యోహాను సువార్త 4:23-24.
మనం చూద్దాం 23-24. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. పుట్నోట్లో తండ్రి వెతుకుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఈ 23-24 వచనాల్లో ప్రభు ఆరాధన ఎలాగుండాలో, ఏ ఆరాధన అనిష్టపడతాడో, ఏ ఆరాధన కొరకు అలా ఆరాధన చేసేవారి కోసం ఆయన కన్నులు వెతుకుతా ఉన్నాయో దానికోసం మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ 20-24 వచనాల్లో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధన మీద గతంలో ఆరాధన అనగా ఏమిటి అన్నదాన్ని చూసాం. తర్వాత ఎవరిని ఆరాధించాలి చూసాం, ఎలా ఆరాధించకూడదు చూసాం. ఈరోజు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించటం అంటే ఏంటి అన్నదాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఎంత ప్రాముఖ్యమైనదంటే 23-24 ఆ ఒక్క మాటనే ఆయన మార్చి మార్చి మాట్లాడుతూ ఉన్నాడు. 23-24 ఆ ఒక్క మాటనే ఆయన మార్చి మార్చి మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. తండ్రి అలాంటి ఆరాధనే కోరుతా ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక అలాంటి ఆరాధనే చేయాలి అని ఆ వాక్యంలో చాలా స్పష్టంగా వి మస్ట్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ ఇన్ ట్రూత్. కాబట్టి తప్పకుండా మన ఆరాధన అలాగుండాలని చెప్పి ఆయన ఆ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన సత్యముతోను ఆత్మతోను ఆరాధించాలి అన్నాడు? ఎందుకు ఆయన ఆరాధనకి కొత్త భాష్యాన్ని లేదా ఆరాధన కొరకు లోతైన విషయాలు మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే, ఈ సమరీ స్త్రీ అంటుంది 20 నుంచి, వి హావ్ వర్షిప్ ప్లేస్, వి హావ్ వర్షిప్ ప్యాటర్న్, మాకు ఆరాధన స్థలం ఉంది, మీకు ఒక ఆరాధన స్థలం ఉంది. సమరీయులమైన మా ఆరాధన స్థలం గరీజు కొండ, యూదులైన మీ ఆరాధన స్థలం ఎరుషలేములో బంగారు దేవాలయం. మీ ఆరాధన స్థలం అక్కడ, మా ఆరాధన స్థలం ఇక్కడ. ఆరాధన చేయాలంటే అక్కడికి వెళ్లాల్సింది, అక్కడికి వెళ్తేనే ఆరాధన చేయాలి అని మాట్లాడుతూ ఉంది. భౌతికమైన సహజంగా ఆరాధన అనేసరికి యూదుల్లో ఏది అలవాటైపోయిందంటే సెరిమోనియల్ లాస్ ఉన్నాయి వాళ్ళకి. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఆరాధన ఎవరు చేయాలి, ఆరాధన ఎక్కడ చేయాలి, ఆరాధన ఏ గోత్రం చేయాలి, లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే మందిర పని చేయాలి, యాజకులు మాత్రమే మందిరంలో దేవుని సేవించాలి, యెరూషలేములో మాత్రమే బలులు అర్పించాలి, ఏదైనా పాపం చేసినప్పుడు పాప ప్రాయశ్చిత బలి జరగాలి, కాలాలు పాటించాలి, పండగలు పాటించాలి, విశ్రాంతి దినాచారం పాటించాలి, ఆరాధకుని బట్టలు ఎలా ఉండాలి, అన్ని విషయాల్లో ఒక సిస్టమ్ అన్నది పాత నిబంధనలో ఉంది. రాను ఏమైపోయిందంటే మందిరం ఉంది, యెరూషలేము మందిరం ఉంది, మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ప్రభు వచ్చిన తర్వాత అంటాడు నా తండ్రి దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేశాడు అంటాడు ఆయన. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మార్చి చూస్తాం. 16వ వచనంలో ఎంత సీరియస్ గా ప్రభు రెస్పాండ్ అయ్యాడంటే, ఎప్పుడు ఆయనలో ఇంత కోపం చూడలేం. ఆ దేవాలయానికి వచ్చాడు, ఆ తాళ్ళు చేశాడు, పావురాల్ని ఆయన ఎగరగొట్టాడు, రోకల్ని క్రింద దోసేశాడు, అక్కడ కట్టి ఉన్న పశువుని విప్పేశాడు. అదంతా మన గతంలో కూడా చూసాం, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనంలో ఇలా అన్నాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. అంటే ఆరాధన కమర్షియల్ అయింది, ఆరాధన లాభదాయకమైంది, ఆరాధన సంపాదించుకోవడానికి ఒక మార్గంగా మారిపోయింది. ఆ రోజు దేవుడు ఏం కోరుతా ఉన్నాడో పక్కన పెట్టి మనకి ఎలా చేయాలనిపిస్తే అలా చేయటం అలవాటు చేసుకున్నాం. ఆమె అంటుంది, సమరయ స్త్రీనే మనసులో పెట్టుకుని మనం మాట్లాడితే ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, మేము ఆ పర్వతం మీద ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తానమని చెప్తున్న ఆ స్త్రీ జీవితం ఎలా ఉంది? మేము ఆ పర్వతం మీద ఆరాధన చేస్తున్నాం అని ప్రభు దగ్గర చెప్తా ఉన్న ఆమె జీవితం ఎలా ఉందంటే, 5 పెనిమిటలు ఇప్పుడున్నవాడు కూడా ఆమె భర్త కాదు. ఆమె ఆరాధన ఆమె జీవితాన్ని మార్చలేదు, లేకపోతే ఆమె క్యారెక్టర్ లేకుండానే ఆరాధన చేస్తూ ఉంది. ఆమెకు పాప భీతి లేకుండానే ఆరాధన చేస్తుంది, ఆమెకు దైవ భయం లేకుండానే ఆరాధన చేస్తుంది. ఇది ఆ రోజు ఇశ్రాయేల్ జీవితాల్లో ఎంత సత్యమో, ప్రభువుకు ఎంత కోపం పుట్టించారో. ఈరోజు మన ఆరాధనలు ఎలా ఉన్నాయి? ఆ క్రిస్మస్ ఆరాధన చూస్తే అంత ట్రెడిషన్. పిల్లలు వస్తారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, సినిమా సాంగులకు ఏమాత్రం తక్కువ కాదని అంత డిస్కోస్ డ్యాన్సులు ఉంటాయి, తర్వాత గాలం పాటలు ఉంటాయి, తర్వాత రంగురంగు బట్టలు, జిగేలుమనే బట్టలు. అంటే ఏం చేస్తున్నామంటే, వేర్ వర్షిప్పింగ్ గాడ్, బట్ ఆరాధన దేవుని హృదయాన్ని మండిస్తుంది, దేవుని కోపాన్ని పుట్టిస్తుంది, దేవునికి ఉగ్రతను రగిలిస్తా ఉంది. ఎవరిని ఆరాధన చేస్తున్నామో అర్థం కాలేదు, ఎలా ఆరాధన చేస్తున్నామో అర్థం కాలేదు. మొత్తానికి మాత్రం మనం ఏమి సాటిస్ఫై అవుతున్నామంటే, మేము సండే మందిరానికి వెళ్తున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం. సండే మందిరంలో ఆరాధన ఎలా ఉంది? ఆదివారం సంఘంలో ఆరాధన ఎలా ఉంది? ఆదివారం సంఘానికి ఆరాధించడానికి వెళ్తున్న నీ వైఖరి ఎలాగుంది? ఇప్పుడు మనకు నచ్చినప్పుడు వెళ్తాం. ఆయన ఇప్పుడు 9 గంటలకు ఆరాధన చెప్తాడు, 12 గంటలకు అయిపోవాలి. మనకు మొదటి 2 గంటలు ఏంటంటే, మనకు సిద్ధపడడానికి, ఆ రోజు మాంసం వండుకోవడానికి, మటన్ వండుకోవడానికి, చికెన్ వండుకోవడానికి, దానికి సమయం సరిపోద్ది. 10 గంటలకు, 10:30కు, 11 గంటలకు వెళ్తాం. అప్పటికే పాటలన్నీ అయిపోతాయి, అప్పటికే చాలా కార్యక్రమం అయిపోద్ది, వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటది. మధ్యలో కూర్చుంటాం, కూర్చున్నప్పటి నుంచి మన మనసు అంతా ఆ గడియారం మీద చాలా పనులు ఉన్నాయి. వీఆర్ సో బిజీ, మన సమయం లేదు. ఆ గడియారం మీదే ఎప్పుడు గంట కొడతాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా రెడీగా ఉంటాం. కానుక వేయాలిగా, ఏదో ఒకటి వేయాలి, వేయకుండా ఎట్లా? ఆ గుప్పులు మూసి ఏదో ఒకటి ఆ గల్లపెట్లు వేసి వస్తాం, అయిపోయింది. వచ్చేటప్పుడు మాత్రం మనకి మన తృప్తి అంటే, మేము మందిరానికి వెళ్ళాము, ఆరాధన చేసాము, ఆశీర్వాదాలు వస్తాయి. అందరూ ఇలా ఉన్నారని మాట్లాడటం లేదు, కానీ మెజారిటీ మాత్రం ఎట్లా ఉన్నారని చెప్పి ధైర్యంగా చెప్పగలను మెజారిటీ ఎట్లా ఉన్నారని. ఈరోజు మందిరంలో ఆరాధన, ప్రభువుని నేను ఆరాధించాలి, ప్రారంభ పాఠం మొదలుకొని ఏది నేను మిస్ అవ్వకూడదు అని సిద్ధపడ హృదయాలతో వెళ్ళేవారు ఉన్నారంటే ప్రశ్నే. ఆరాధనకి వెళ్తున్నప్పుడు వీఆర్ సో కన్సర్న్ అబౌట్ అవర్ డెకరేషన్, అవర్ మేకప్, అవర్ ప్రిపరేషన్, మన బట్టలు ఎలా ఉండాలి, మన అపిరెన్స్ ఎలా ఉండాలి, మనం ఎంత చక్కగా తయారవ్వాలి, దాని మీద ఉన్న మనసు. ఆరాధించడానికి వెళ్తున్నా నేను, నా దేవుణ్ణి హృదయంతో ఆరాధించాలి, నా దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, నా దేవుణ్ణి నేను సత్యంతో ఆరాధించాలి అని సిద్ధపాటుతో వెళ్తున్నామంటే ప్రశ్నే. అందుకే ఆయన మాట్లాడుతూ యథార్థంగా ఆరాధించేవాడు అన్న మాట ఒకటి తగిలించాడు ముందు. యథార్థంగా ఆరాధించేవాడు ఎవరు ఏదో విధంగా ఏది చేసినా ఆరాధన అని చెప్పి మనం అడ్జస్ట్ అవుతున్నామని కానీ మన దేవుడు సంపూర్ణుడు, మన దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన అడ్జస్ట్ అయ్యేవాడు కాదు. ఈరోజు సంఘాన్ని చూసినప్పుడు ఎందుకు సంఘంలో ఆ ప్రారంభ దినపు ఉద్యమం కనబడడం లేదు? ఎందుకు సంఘం లోకాన్ని ప్రభావితం చేయలేకపోతుంది? ఎందుకు సంఘం లోకాన్ని తలకిందులు చేయలేకపోతుంది అని ప్రశ్నించుకుంటే ఆ సంఘం దేవునికి దూరంగా ఉండి దేవునితో ఉన్నానని భావిస్తా ఉంది. దేవునికి దూరంగా ఉండి దేవునితో ఉన్నానన్న భ్రమలో ఉంది. అది సమస్య అంతా. కాబట్టి ప్రభు అంటాడు, నేను నాకు ఆరాధన చేసేవారు కావాలి, కానీ ఎలా పడితే అలా కాదు, నన్ను ఆరాధించేవాడు యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, అలాంటి వారు నాకు కావాలి అన్నాడు. అలాంటి వారు నాకు కావాలి అంటున్నాడు ఆయన. ఈ సెల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసాం. ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యం దొరకటం లేదు, దేవుని వాక్యం దొరికిన వెళ్ళలేకపోతున్నాం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం తెలుసు, కానీ ఒంటరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అని సెల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసాం. సో ఈ వచ్చిన వారు ఎట్లా వస్తున్నారు, వచ్చిన వారు ఆ గంట సమయాన్ని ఎలా గడుపుతున్నారు, ఎవరు చూసి వచ్చారు? అందరూ మ్యూట్ లో ఉండమన్నాం. నువ్వు మ్యూట్ లో ఉండి దేవుని ఆరాధన చేస్తున్నావా, మ్యూట్ లో ఉండి గొరవ పడుతున్నావా? దేవునికి తెలుసు, నీకు తెలుసు, అంతే. ప్రశ్న ఏంటంటే నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన ఆరాధన చేయడానికి వచ్చిన మనం తెరవబడ్డ హృదయాలతో ఆరాధన చేయకపోతే ఆయన వద్ద నుంచి ఏమి పొందుకోలేం. పైగా ఆయన దగ్గరకు వచ్చి మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన అంటే భయం మనకు లేదని మనకు తెలియకపోయినా దేవుడికి మాత్రం తెలుసు. అది నీకు మంచిది కాదు. కాబట్టి ఎవరి దగ్గరకు వస్తున్నావు అన్న మాటకు వచ్చేసరికి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన రోషం కలిగిన వాడు, తాళ్ళు చేసి ఆ దేవాలయంలో ఉన్నవన్నీ తోసేసి ఇక్కడ నుంచి తీసుకొని పోండి, నా తండ్రి మందిరం ప్రార్థనా స్థలం, మీరు దాన్ని దొంగల గుహగా మార్చేశారు, మీరు దొంగల గృహగా చేసేసారని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆచారానికి అలవాటు అయిపోయాం. పాట పాడాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, లేవాలి, కూర్చోవాలి, కానుకేయాలి, వెళ్ళిపోవాలి, ఇదంతా ప్రతిదాని వెనకాల ఒక పర్పస్ తో పెట్టారు. పర్పస్ మనం పక్కన పెట్టాం, ప్రొసీజర్కి అలవాటు అయిపోయాం. దాని అర్థం ఏంటో మనకు అవసరం లేదు, కానీ దాన్ని కొనసాగించడం మాత్రం అలవాటు చేసేసుకున్నాం. కాబట్టి ప్రభు ఉదయకాల సమయంలో ఆయనకి ఎలాంటి ఆరాధన కావాలో, ఆయన ఎలా ఆరాధించాలో ఆయనే మాట్లాడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 4:24 ఇలా అన్నాడు. 24 మళ్ళా చదువుతున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఆరాధనకి పెద్ద మందిరం ఉండాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే ఏ మందిరం సెంట్రలైజ్ చేసి అయితే అది సూటబుల్, మనకి ఏది బాగా పెద్దదైతే అది సూటబుల్, ఎక్కడికి జనం బాగా వస్తుంటే అది మన సూటబుల్. మనం స్థలానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, వాక్యం చెప్పే బోధకుడికి ఎంత గుర్తింపు ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, అక్కడ మ్యూజికల్ సిస్టమ్ ఎంత బాగుంటుందో, క్వైర్ సిస్టమ్ ఎంత బాగుంటుందో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎ ఫిజికల్ థింగ్, ఐఎమ్ స్పిరిట్ అన్నాడు. నేను ఆత్మ, దేవుడు ఆత్మ గనుక భౌతికమైన విషయాలు నేను పట్టించుకోవట్లేదు, భౌతికమైన విషయాలు నాకు అంత ప్రాధాన్యం కాదు. మరి ఏం కావాలి ప్రభు అంటే, నన్ను ఆరాధించేవారు కూడా ఆత్మతో ఆరాధించాలి, నన్ను ఆరాధించేవారు కూడా సత్యంతో ఆరాధించాలి, నన్ను ఆరాధించేవాడు ఎట్లాంటి వాయిద్యాలు వాయించాలి, ఎలాంటి బిగ్గరమైన స్వరం ఉండాలి, ఎంత చక్కటి గాత్రం ఉండాలి, ఇవి మాట్లాడడం లా. దేవుడు ఆత్మ గనుక మన ఆరాధన కూడా ఆత్మీయంగానే ఉండాలి. దేవుడు ఆత్మ గనుక మన ఆరాధన కూడా ఆత్మీయంగానే ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రెండు మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి, ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి, మనం ఎలా ఆరాధించాలని ఆయన కోరుతున్నాడో వాక్యం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, సత్యముతో ఆరాధించడం అనగా సత్యముతో ఆరాధించడం అనగా ఆ మాట కోసం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-9 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-9 వచనాలు ఎలా చూస్తున్నాం, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్థకం చేయుచున్నారు అన్నాడు. ఆచారానికి ప్రాధాన్యత ఇచ్చారు, వాక్యాన్ని కూడా పక్కన పెట్టారు. బైబిల్లో సత్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే సత్యమును అన్నాడు. సత్యం అంటే వాక్యము, సత్యం అంటే సత్య స్వరూపి అయిన మన దేవుడు. నన్ను సత్యముతో ఆరాధించాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఆయన మాట అయిన వాక్య ప్రకారంగా మనం ఆరాధన చేయాలి. కానీ ఈ 15వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడంటే 6వ వచనం ఏమన్నాడంటే మీకు ఆచారం ముఖ్యం, వాక్యం కాదు. ఆచారం ముఖ్యం, వాక్యం కాదు. కాబట్టి మీ ఆరాధన ఏమైపోయిందంటే వ్యర్థమైన ఆరాధన అంటాడు 7వ వచనంలో. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషుల కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుడు యథార్థమైన ఆరాధన కోరుతున్నాడు, మనం వ్యర్థంగా ఆరాధన చేస్తున్నాం. దేవుడు సత్యముతో ఆరాధించబడాలని కోరుతున్నాడు, మనం ఆచారంతో ఆరాధన చేస్తున్నాం. మనకి వాక్యం కన్నా పితృల ఆచారాలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మా గతంలో అలాగే చేశారండి, మా అయ్యగారు అలాగే చెప్పారండి, మేము అలాగే చేస్తామండి, మేము మార్చమండి. నీకెవరు ముఖ్యం? మంచిదే, పెద్దలు మనం గౌరవించాలి, సేవకులు మనం గౌరవించాలి, దాన్ని ఆచరించాలి. కానీ వారిని మించి ప్రభు వాక్యంలో స్పష్టంగా చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకోవటం, వాక్య ప్రకారంగా కొనసాగటం అన్నది మనకు ఆశీర్వాదం. అది దేవుణ్ణి ఆనంద పెట్టే విధానం. ఒక మాటలో చెప్పాలంటే ఆ సత్యముతో ఆరాధించటం అనగానే వాక్య జ్ఞానాన్ని కలిగి నీ ఆరాధన ఉండాలి. అందుకే క్రైస్తవ్యానికి, క్రైస్తవ్యేతర విశ్వాసానికి వ్యత్యాసం ఏంటంటే క్రైస్తవ్యం ఉన్న దేవుడు ఆయన ఏంటో మనకు చెప్పాడు, మనం ఎలాగుండాలో చెప్పాడు. ఆయన ఏంటో చెప్పి మనం ఎలాగుండాలో చెప్పిన తర్వాత చెయ్యకపోతే, అలాగే మనం చేయకపోతే ఆయన అడ్జస్ట్ చేయబడగలేదు. కానీ ఆయన కోపగించేవాడుగా ఉన్నాడు, ఆయన ముఖం చాటేసేవాడుగా ఉన్నాడు, ఆయన మనకు దూరంగా నిలబడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని సంతోషపెట్టడం ఆరాధనలో ప్రాముఖ్యమైంది. ఆరాధనలో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మన దేవుణ్ణి సంతోషపెట్టడం, మన దేవుణ్ణి మెప్పించటం, మన దేవుణ్ణి ఆనందింప చేయటం ఆరాధకులుగా మనందరి బాధ్యత. మరి ఎలా సంతోషపెట్టగలమంటే ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఇచ్చిన సత్యం ద్వారా. అందుకే బైబిల్ ప్యాటర్న్ లో ఆరాధన చేసిన వారందరి ఆరాధన విధానం ఎలా ఉంటుందంటే వాక్యాన్ని దాటి వెళ్ళరు, వాక్యం మీద ఆధారపడతారు. నెహెమ్యా గ్రంథంలో ఒక ఆరాధన మనం చూస్తాం, అది ఉజ్జీవం. నెహెమ్యా కాలంలో వచ్చిన ఉజ్జీవాన్ని మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుతా ఉన్నాను. వారు ఒక జాము సేపు తమున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. వారు ప్రార్థన చేయటం, ఆరాధన చేయటానికి ముందు దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించారు. దేవుని వాక్యం చదివి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని పాపాలు ఒప్పుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని స్తుతిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయనకు సాగిలు పడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఒకవేళ వాక్యం తెలియని ఆరాధన అది వ్యర్థంగానే ఉంటది. మళ్ళా చెప్తున్నాను, నాకు బైబిల్ ఏంటో తెలియదు బ్రదర్, కానీ ప్రార్థన చేసుకుంటాను. చాలా మంది ఏమనంటారంటే, అన్న మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవను కానీ ఉదయాన్న ఆఫీస్కి బయలుదేరే ముందు ప్రార్థన చేస్తాను. ఏమని చేస్తావు ప్రార్థన? అసలు ఆయన ఏంటో తెలియకుండా, బైబిల్ ఏంటో తెలియకుండా, ఆయన మనసు ఏంటో తెలియకుండా నువ్వు చేసే ప్రార్థన నీకేంటి ఉపయోగం? కాబట్టి ప్రతి క్రైస్తవుడు తప్పకుండా అలవాటు చేసుకోవాల్సిన విధానం ఏంటంటే దేవుని వాక్యాన్ని పఠించటం. దేవుని వాక్యాన్ని పఠించటం. అబ్బా, నిన్నేమన్నా బైబిల్ హిబ్రూ భాషలోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదువుకోమన్నాడా? నిన్నేమన్నా గ్రీకు భాషలోంచి తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకో బాబు అన్నాడా? లేదు. నీ భాషలోకి, నీవు కొనుక్కునే రేట్లోకి, నీ దగ్గరికి, నీ చేతిలోకి వచ్చేసి ఆయన పుస్తకం మన దగ్గర ఉంటే దాన్ని చదవకపోవడం ఎంతవరకు సబబు? 10th క్లాసులో ఎన్ని పుస్తకాలు మోసామో, డిగ్రీలో ఎన్ని పుస్తకాలు మోసామో, అన్ని పుస్తకాలు చదివాం కదా, మరి ఈ పుస్తకం చదవడానికి ఏమైంది? ఏమైంది? విఆర్ నాట్ కన్సర్న్. దాని విషయంలో మనకు బాధ లేదు, బాధ్యత లేదు. అలాంటి ఆరాధన ఎట్లాగ దేవుడికి మెచ్చి ఆరాధనగా ఉంటుంది? కాబట్టి తప్పకుండా మనం వాక్యాన్ని చదవలసిన వారమే, అందులో అనుమానం లేదు. అది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోకుండా దేవుణ్ణి ఆరాధన చేయటం అన్నది నువ్వు చేయలేవని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కొలసలకు రాసిన పత్రిక 3:16 కొలసలకు రాసిన పత్రిక 3:16 చూద్దాం. పదహారవ వచనంలో ఆరాధన కోసం మాట్లాడాడు. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ 16 ఆరాధన కోసమే మాట్లాడుతున్నాడు. కీర్తనలు, సంగీతాలు, పద్యాలు మాట్లాడుతున్నాడు. ఆరాధన కోసం మాట్లాడుతూ ఆ ఆరాధన ఎలాగుండాలట? ఆరాధనలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలి అన్నాడు. క్రీస్తు వాక్యము. చాలా పాటలు మార్కెట్లో ఉన్నాయి క్రిస్టియన్ పాటలే, క్రైస్తవ పాటలే చాలా పాటలు మార్కెట్లో ఉన్నాయి. ఏ పాట పడితే ఆ పాట నేర్చుకోవద్దు, పాడొద్దు. ఏ పాట పడితే ఆ పాట పాడొద్దు. ఎందుకంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రాసినవి కాదు, కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న పాటలు ఉన్నాయి. చాలా మంచి సజెస్ట్ చేయగలిగిన పాటలు ఏమంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ భక్తులు చేసిన ప్రయత్నం ఏంటంటే దేవుని వాక్యాన్ని సువార్తగా ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ఆరాధనకి ఆధారం చేసుకోవడానికి వాక్యాన్నే పాటలుగా కట్టారు, కీర్తనలే పాటలుగా కట్టారు, కీర్తనలే పాటలుగా కట్టారు. కాబట్టి పాట పాడినా, మనం పాట పాడినా ఆ పాటలో ఏముండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే క్రీస్తు వాక్యము అందులో ఉండాలి. కాబట్టి రెండు కలిసి ఉండాలి. వాక్యముతో ఆరాధన చేయాలి, వాక్య ప్రకారంగా మనం ఆరాధన చేయాలి, దాన్ని సత్యముతో ఆరాధన చేయటం అంటాం. ఒకవేళ వాక్యాన్ని దాటి మనం ముందుకెళ్ళిపోతే ఆచారాలు వస్తాయి, అలవాటు వస్తుంది, వ్యర్థమైన ఆరాధనగా అది మారిపోద్ది, వ్యర్థమైన ఆరాధనగా అది మారిపోద్ది. కాబట్టి మొదటిగా మనం అర్థం చేసుకున్న సత్యం ఏంటంటే ఒకనాడు సెరిమోనీల్లా ఉంది, ఒకనాడు ఆచారాలు ఉన్నాయి, ఒకనాడు బలులున్నాయి, ఒకనాడు దినాలున్నాయి, ఒకనాడు విశ్రాంతి దినాచారం ఉంది. అవన్నీ కూడా ఇస్రాయేల్ పాటిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణంలో ఏమైందంటే మత్తయి సువార్త 27:51 ఆయన సిలువు మీద బలియాగం చేసినప్పుడు ఆ యెరూషలేము దేవాలయపు అడ్డుతెర పైనుంచి కిందకి చినిగిపోయినట్లుగా రాయబడుతుంది. అంటే దేవుడు ఆ ఫిజికల్ వర్షిప్ అన్న దాన్ని, కస్టమ్స్ ని, ట్రెడిషన్స్ ని దేవుడే కొట్టేశాడు. ఇక దాన్ని మార్చేశాడు. అప్పుడైతే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, లేవీలు మాత్రమే ఆరాధన చేయాలి, యాజకుడు మాత్రమే ప్రజల పక్షంగా దేవుని దగ్గర మొరపెట్టాలి, యాజకుడి చేతుల మీద అన్ని జరగాలి. ఆ సిస్టమ్ అంతా కొట్టివేసి ఆయన ప్రతిష్ఠించిన నూతన సిస్టమ్ ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. ఎవరు ఆత్మ సంబంధం? ఇంకా యెరూషలేములోకి వెళ్ళాలి, యెరూషలేములో ఆరాధించాలనేది లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో అదే నా మందిరం అన్నాడు. మనమే సజీవమైన ఆలయాలం అన్నాడు. ఆయన ఒక స్థలానికి పరిమితం కాకుండా నేను మీలో ఉంటాను, మీలో సంచరిస్తాను అన్నాడు. విధానం మార్చేశాడు ఆయన. అందుకే హెబ్రీ పత్రిక 9:1 మొదటి నిబంధన తర్వాత నూతన నిబంధన అనే వ్యత్యాసంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మార్పులు మనం గమనించకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. హెబ్రీ పత్రిక 9:1 మొదటి నిబంధనకైతే ఆ సేవా నియమాలు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను అని దానికోసం మాట్లాడుతూ వస్తూ 9:10 ఆయన ఇలా అన్నాడు. 10:11 ఇలా రాస్తున్నాడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనముతోను సంబంధించిన శరీరాచారాలు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పూర్వమైన గుడారము ద్వారా ఆయన ప్రవేశించాడు. దాని ఎలా మార్పు చెందిందో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి ఎలాంటి మార్పు వచ్చిందో ఆయన మాట్లాడుతున్న
వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking
ఎవరు అవుట్ వెళ్ళి పెట్టారు
ఆఫ్ దిస్ వ్యక్తి బాత్ కరెక్ట్.
సరే, కాబట్టి మనకి ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అన్న ప్రభు యొక్క మాటలు బ్రదర్ శ్రీనివాస్ అయ్య గారు మీట్లో పెట్టుకోవాలి శ్రీను బ్రదర్. కాబట్టి అర్థం చేసుకుందాం, ఆత్మతో ఆరాధించాలి అన్నప్పుడు దేవుని వాక్య ప్రకారంగా ఆరాధించాలి. రెండవది సత్యంతో ఆరాధించాలన్నప్పుడు దేవుని వాక్య ప్రకారం ఆరాధించాలి. రెండవది ఆత్మతో ఆరాధించాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మతో ఆరాధించడం అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు ఆయన పలుమార్లు మాట్లాడుతూ వచ్చిన మాటలు మనం జాగ్రత్తగా పరిగణించగలిగితే, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. అంటే ఈ రెండు మాటలు మళ్ళా చెప్తున్నాను, సత్యము అన్నది హెడ్కు సంబంధించింది, ఆత్మ అన్నది హార్ట్కు సంబంధించింది. కాబట్టి మన ఆరాధన జ్ఞానయుక్తంగా ఉండాలి, మన ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 2:4 చూడాలి. 2:6
దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं.
ద్వితీయోపదేశకాండము 6:4 మనం చూడాలి. 4 రాయబడింది, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఇంకా ద్వితీయుడు లేడు, ఆయన లాంటి వాడు లేడు, ఆయనకి సమమైన వాడు లేడు, ఆయనతో సాటి అయిన వాడు లేడు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, హృదయాలు ఎరిగినవాడు, రహస్యాలు ఎరిగినవాడు. ఆయన కన్నుకు మరుగైనదంటే ఏది లేదు. కాబట్టి ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. కాబట్టి ఆయన ఆరాధన చేస్తున్న ఏం చేయాలో 5 మాట్లాడదా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ మన ఆరాధన ఎలాగుండాలో 5 ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతూ మనం ఆత్మతో ఆరాధించాలన్నాడు. పూర్ణాత్మతో ఆరాధించాలి అన్నాడు. పూర్ణాత్మతో ఆరాధించాలి, పూర్ణ హృదయముతో ఆరాధించాలి, పూర్ణ శక్తితో ఆరాధించాలి. ఇదే మాటను సువార్తల్లో మార్కు సువార్త 12:30, లోకా సువార్త 10:27 ప్రభువే మాట్లాడుతూ అక్కడ పూర్ణ హృదయం ఉంటుంది, పూర్ణాత్మ ఉంటుంది, దానికి తోడుగా పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను అంటాడు. అంటే పూర్ణ శక్తి అంటే మొత్తంగా అన్ని విషయాలు కలగొలుపుకొని మనం ఆరాధించాలి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటాం కదా మన భాషలో మాట్లాడాలంటే, కానీ వివేకంతో ఆరాధించాలి, బలంతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, హృదయంతో ఆరాధించాలి అన్నాడు. దేవుడు విశ్వాస దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఆరాధన చేస్తున్నప్పుడు పెదాలతో ఆరాధించడం నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు. మందిరానికి వెళ్తా ఉంటారు, వెనకాల కూర్చొని స్మార్ట్ ఫోన్ తీసుకొని ఆ వాట్సాప్ చూసుకుంటా ఉంటారు. మనకి ఎట్లా ఉంటది అంటే, ప్రార్థన జరుగుతూ ఉంది, ఫోన్ మోగింది, ఇమీడియట్ గా ప్రార్థనలో కళ్ళు తెరిచి ఫోన్ అటెండ్ చేయడం ప్రయత్నం చేస్తాం. అంటే అలవాటైపోయింది, మనకి అలవాటైపోయింది. కానీ దేవుడు మాత్రం, నేను ఘనమైన రాజునైతే నాకు రావాల్సిన మహిమేది అని అడుగుతాడు. అంతేన, అసలు నన్ను ఏమనుకున్నారు మీరు, నన్ను ఏమనుకున్నారు? నన్ను ఆరాధన చేయమన్నప్పుడు దేవదూతలు, శరాపులు, కెరూబులు నన్ను ఎలా ఆరాధన చేస్తున్నారో మీకు తెలుసా? కొంచెం చూస్తారా అని చెప్పడానికే దర్శనాలు రాయించాడు బైబుల్లో. బైబుల్లో పరలోక దర్శనాలు రాయించాడు. ఆ యెషయా గ్రంథం 6:3-4 వచనాల్లో యెషయాకు ఒక దర్శనం వచ్చినప్పుడు, ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలు, శరాపులు, కెరూబులు ఆయన ఆరాధన చేస్తున్నారు. ఆ రెక్కలున్నాయట, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉండి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానాలు చేస్తా ఉంటే, వాటి గాన ప్రతిగానాలకి ఆ మందిరపు ధూమము లేచింది, గడప కమ్ముల పునాదులు అదిరిపోయాయని రాయబడుతుంది అక్కడ. ఎందుకు ముఖం కప్పుకున్నారు? ఆయన ముఖాన్ని మేము చూడలేము. ఎందుకు కాళ్ళు కప్పుకున్నారు? ఆయన ముందు మా కాళ్ళు కనబడకూడదు. ఎందుకు ఎగురుతున్నారు? ఆయన ముందు నిలబడ్డానికి కూడా మాకు యోగ్యత లేదు. అబ్బా, గొప్ప దేవదూతలే దేవుణ్ణి అలా ఆరాధన చేస్తున్నప్పుడు, ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తున్న నువ్వు నేను ఎలా ఆరాధన చేస్తున్నాం, ఎలా ఆరాధన చేస్తున్నాం? ఆ స్థాయిలో మనం ఆరాధన చేయలేము, కానీ మన వంతు మన ప్రయత్నంగా ఆయన్ని ఆరాధన చేస్తున్నప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆరాధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు, ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28:9 రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. తండ్రి దావీదు తన కుమారుడైన సొలొమోనుకి తన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, తన అనుభవం అంతట్లో, ఇంతకాలం దేవునితో కలిసి ప్రయాణం చేశాను కదా, దేవుడు ఆయనకి ఏమర్థమయ్యాడో, ఎలాగ ఆరాధన చేయాలో కొడుక్కి నేర్పుతా ఉంటాడు దావీదు మహారాజు. చూద్దాం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28:9 ఇలా అన్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలు పరిశోధించేవాడును, ఆలోచనన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనోపూర్వకంగాను ఆయన సేవించుము. అది ఆయన మాట్లాడుతున్న మాట. కాబట్టి ఆ దేవుడు హృదయాలు పరిశోధించేవాడు, కాబట్టి ఆయన గురించిన అవగాహన నీకు ఉండాలి, సత్యాన్ని ఎరిగిన వాడుగాను ఉండాలి. 2, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా నువ్వు సేవించేవాడుగా ఉండాలి. అది దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుతా ఉన్నాడు, దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన ఒకసారి మన ఆరాధన ఎలాగుంది, మన హృదయ వైఖరి ఎలాగుంది, మన దేవుని ముందు ఎలా నిలబడ్డామో అర్థం చేసుకుని ఒక్కసారి సరిదిద్దుకొని ప్రయత్నం చేద్దాం. అందుకే ఆయన అంత స్పష్టంగా ఆరాధన కోసం మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక. ఒక్కసారి ఆ మాట చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 4:23-24 మనం చూసి ముగించుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు, పుట్టినోట్లో వెతుకుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఒకవేళ మీకు ఎలా అనిపిస్తా ఉంటది, ఇలాంటి ఆరాధన చేయాలంటే ఎంత సమయం ఆరాధన చేయాలి? ఇక్కడ ఎంత సమయం ఆరాధన చేయాలో చెప్పటం లేదు, కానీ ఎలాంటి వైఖరితో ఆరాధన చేయాలో చెప్తా ఉన్నాడు. మనం అదే పనిగా కూర్చొని ఆరాధన చేయమని చెప్పటం లేదు, కానీ నీ అనుదిన జీవితంలోనూ నువ్వు చేస్తున్న పనిలోను ఎల్లప్పుడూ నీ దేవుని ముందు నీ హృదయ వైఖరి ఎలాగుండాలి? ఒక పాట పాడినప్పుడు నువ్వు ఎలా పాడాలి? ఒక ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలా చేయాలి? వాక్యం చదువుతున్నప్పుడు ఎలాంటి వినయ భయభక్తులతో వాక్యాన్ని చదవాలి? మందిరంలో కూర్చున్న ఆ గంట రెండు గంటలు నువ్వు ఎలాంటి కాన్ఫియన్స్ తో ఉండాలి? ఈ ఉదయం సెల్ కాన్ఫియన్స్ లోకి వస్తున్నప్పుడు దేవుని ముందు నేను కూర్చున్నాను, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడికి నేను మొరపెడుతున్నాను అనుకున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రిపరేషన్ తో ఉండాలి? మనం చేస్తున్నప్పుడు ఎలాంటి వైఖరితో ప్రభు ముందు ఉండాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడో కాబట్టి అర్థం చేసుకుందాం. మనం సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలని ఆజ్ఞాపిస్తుండగా అలాంటి వారు ఉండడానికి ప్రభువే మన కృపను అనుగ్రహించును గాక. నేను ప్రార్థన చేసుకుంటాను.